రాత్రి పొగలు ఎలాగ మీరు చదువుతారో చెప్తే ఉన్నది కూడా ఉడబెడిచి గుంటగట్ట గట్ట వాయిస్తూ ఉంటే నేనేం చేశాను? వాయించండి, నాకు ఏమి అభ్యంతరం లేదు. కానీ మీరు అవగాహన అవటం లేదు. దీని తర్వాత మీరు నేర్చుకోవాలని నా దగ్గరికి రావటానికి కీ పెట్టినా మీరు నా జోలికి రాలేరు. ఇంత ఈజీగా మీరు నాతో మాట్లాడలేరు. మాట్లాడినా నేను మీతో చెప్పడానికి అవైలబుల్ గా ఉండను. ప్రాబబ్లీ మీతో కలిసి ఈ విధంగా కూర్చునేటువంటిది చివరి నవరాత్రులు కావచ్చు. కావచ్చు కాకపోవచ్చు, నాకు తెలియదు. ఏమవుతున్న భవిష్యత్తు తెలిసినటువంటి వ్యక్తిని మాత్రం నేను కాదు. కానీ 5 రోజులు మీరు వేస్ట్ చేసుకున్నారు, పరిపూర్ణంగా వేస్ట్ చేసుకున్నారు. ఏ విధంగానూ మీరు నేర్చుకోలేకపోతున్నారు. ఎలా నేర్చుకోవాలి నాకు తెలియదు. ఇన్నేళ్ల బట్టి నేను చెప్పినా మీకు ఏం నేర్చుకోవాలో తెలియని వాళ్ళకి ఇంకా నేను చెప్పేది ఏం లేదు. కానీ మరి ఇదంతా మరి ఎందుకు చెప్తున్నాను నేను? ఇలా చెప్పారు ఒకసారి ఒక వ్యక్తి, ఈ విధంగా చెప్పగలిగాడు. తేడా అర్థం చేసుకోండి. గురు పరంపరలో వచ్చినటువంటి తేడా ఏంటి అంటే, ఇన్నాళ్లు వాళ్ళు సిలబస్ చెప్పకుండా పోయారు, ఇంకా యావ లేని వాళ్ళకి మాత్రం వాళ్ళు చెప్పరు. యావ ఉంది అనేటటువంటి భ్రమలో మాత్రం మీరు ఉండకండి. మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. రాత్రి నుంచి పగలు, పగలు నుంచి రాత్రి, 5 రోజులలో నా దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఒక తిట్ల పరంపర తప్ప ఏదీ లేదు. పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. నేను ఒకటే చెప్తున్నా కదా. కానీ మీకు అర్థమవలసింది ఏంటి అంటే, ఇతరులు ఇంకోళ్లకి పక్కనున్న వాళ్లకి ఏమి చేయాలో చెప్పకుండా మీ అంతటి మీరు ఏదైనా నేర్చుకోదలుచుకుంటే నేను చెప్పడానికి వ్యక్తిగతంగా అయినా కూడా సిద్ధమే, రాత్రి 1 గంటకైనా కూడా సిద్ధమే. అంటే నేర్చుకోవటానికి సంసిద్ధత చూపించినటువంటి వ్యక్తులు నాకు ఇంతవరకు కనిపించలేదు. ఏమి నేర్చుకోవటం లేదు. ఇంకా నేను చెప్పింది తప్పులు తడకలగా రాసి అదేదో చాలా ఘనకార్యం అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సవరించకండి, ఇది అందుకు చెప్పేది. నవరాత్రుల తర్వాత చెప్పాలి అనుకున్నా చెప్పినా అది మీకు లాభం ఉండదు. నవరాత్రులలో బీజ రూపంలో పడినటువంటిదే తర్వాత మళ్లీ నవరాత్రి వరకు మీకు ఉపయోగపడుతుంది. ఎలా నేర్చుకుంటారు, ఏమి చేస్తారు? జాగ్రత్తగా కనుక మీరు వింటూ ఉంటే ఏ రోజుకు ఆ రోజు మీరు నేర్చుకోవాల్సినవి చాలా చెప్తాను. నేను నిన్న భగవద్గీత యొక్క 6 అధ్యాయాలు మీరు నేర్చుకోవాలి అనుకుంటే భగవద్గీత పుస్తకం ముట్టుకుని చూసింది ఎంతమంది? ఒకరు నేను చూశారా? నేను చూశాను. అందులో నేను చూశావు, ఏ శ్లోకాలు చూశావు? నాలుగో అధ్యాయంలో, 6 అధ్యాయంలో, ఇంకా 12. ఏమర్థమైంది అందులో? ఎలా చేసుకున్నావు? సమయమైనటువంటి విధానంలో కనీసం ఒక్కళ్ళైనా ప్రయత్నించారు. అవగాహన అవుతుందా ఎందుకు పనికిరాని చెత్త చదువులకి రాత్రి పగలు మీరు చదివి నోట్స్ తయారు చేసుకుని జీవించి తర్వాత ఉద్యోగం దొరకలేదు మాస్టర్ నా దగ్గరికి వస్తారు మళ్ళా. కానీ ఇది మీకు తెలిస్తే మీ దగ్గరికి వేలాది మంది వచ్చి వాళ్ళ సర్వస్వాన్ని సమర్పించుకుంటారు అంటే ఇది మాత్రం మీకు రుచించటం లేదు. ఇంకోటి కూడా నేను చెప్పాను, ఏ అడుక్కు తినేదానికి నా వరకు రావక్కర్లేదు, నాకు చెప్పక్కర్లేదు. వాళ్ళు ఉన్నారు అక్కడ ఇద్దరు, వాళ్ళు ఈ పనే చేస్తామని చెప్పారు, వెంకటేశ్వర స్వామి, షిర్డీ సాయి. వాళ్ళు అడుక్కోండి, నేనే అడుక్కోవద్దని చెప్పానే ఏంటి, నేను మిమ్మల్ని కోరుకోవద్దని చెప్తున్నాను ఏంటి. కానీ దయచేసి నా టైంని వేస్ట్ చేయకండి. ఎందుకు ఇది వేస్ట్ అని నేను చెప్తున్నాను అంటే, ఈ మాత్రం టైం కూడా నేను ఎందుకు చెప్పాలి అనిపిస్తోంది నాకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. 5 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఏది రియాక్షన్ లేదు, ఏ విధంగా కూడా, ఎక్కడా కూడా. స్వీమ్ బీజ సాధన అంటే వనరుల్ని ఉపయోగించుకునేటటువంటి సాధన. అసలు వనరులు అంటే ఏదైనా ఉంటే కదా ఉపయోగించుకునేది. ఎలా దీన్ని మరి నేను ఎలా సాల్వ్ చేసేది? నా చేతిలో మాత్రమే ఏమీ లేదు. పాల్ బ్రంటన్ దగ్గర నుంచి, గురుదేవుల దగ్గర నుంచి అందరూ చెప్పినది ఏంటి అంటే కూడా, రాబోయేటటువంటి ఈ రోజులలోనే ప్రకృతి మీకు అర్థమయ్యే భాషలో చెప్తుంది. ఇంతవరకు ఏంటి అంటే ముద్దు ముద్దుగా బాబు ఇది నేర్చుకోండి అని చెప్పింది. ఇంకా మీకు అర్థమయ్యే భాష ఏంటి, ఓ కాలు తీసేయటం, ఓ చేతి తీసేయటం, కుటుంబంలో నలుగు తినేపేయటం, అలాంటివి జరుగుతాయి. ఇంకా జరగబోయేది అదే. ఇంకా అప్పుడైనా మీరు వస్తారేమో, రాకపోతే ఏం అవ్వదు. మీకు చాలా సార్లు నేను చెప్పాను నేను, మీరు కనుక ఈ భాగవత మార్గంలోకి రాకపోతే గురువులకి ఏదో అయిపోతుంది అనేటటువంటి భ్రమలోంచి మీరు బయటపడండి. పిల్లవాడు చదువుకోకపోతే తర్వాత అడుగు తినేది వాడే, తల్లిదండ్రులు కాదు కదా. వీడు మాత్రం పోజులు కొడతాడు, నాన్న చదవమంటున్నాడు, నేను చదువుకోలేదు అని ఎక్కడో వెనకాతలో సినిమాకు ఎక్కడికి వెళ్ళిపోయి వాడు స్నేహితులతో చెప్తూ ఉంటాడు. వీడు మా నాన్నగారితో చెప్పానయ్యా నేను లెక్చరర్ దగ్గరికి వెళ్తున్నానని, అక్కడికి వెళ్ళలేదు నేను. ఎందుకని చెప్తున్నాను అంటే భగవద్గీత దుర్గా సప్తశతి ఆహుతులు అవుతే వేసిస్తున్నారు తప్ప దాన్ని అధ్యయనం చేయాలి అని అనిపించటం లేదు మీకు. అది ఏముంది అక్కడ, దాని అర్థం ఏమిటి అని చూడాలనిపించటం లేదు. చూస్తే కదా మీకు తెలిసేది అందులో ఏం చెప్పిందో, ఏమి చెయ్యాలో. మరి చూడాలనిపించేటట్టు నన్నేం చేయమంటారు, నన్ను చదువుకోమంటారా దాన్ని? మరి మీరెప్పుడు చదువుకుంటారు? నేను ఉండగానే మీరు చదువుకోలేకపోతే మీకు ఈ విషయాలు చెప్పేటటువంటి వ్యక్తి మాత్రం మీకు ఇంకా లభించడు. రాత్రి పొగలు నేను మీరు ఎప్పుడు అడిగినా చెప్తాను అని చెప్తే దేనికి వస్తారు మీరు? పనికిరాని ఏదో అడగటానికి. ఈ విషయాలు అడగటానికి నేను లభిస్తానని చెప్పాను కానీ మీరు చెప్తా చదవాలని చెప్పడానికి నాకెందుకు, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? మీరు భగవద్గీత యొక్క మధ్య ఉన్నటువంటి 6 అధ్యాయాలు, దుర్గా సప్తశతి యొక్క మధ్యమ చరిత్ర, శ్రీంబీజ సాధన అని చెప్పాను. ఆ శ్రీంబీజ సాధన యొక్క తీర్థక్షేత్రమే తిరుపతి. తిరుపతి అనేది శ్రీంబీజ సాధన, హరిద్వార్ అనేది హరింబీజ సాధన. హరిం అంటే తర్వాత వచ్చేటటువంటి సాధన, శ్రీం తర్వాత వచ్చేటటువంటి సాధన. అందుచేత శ్రీంబీజ సాధన ఇప్పుడు మనం చేసుకుంటున్నాం 3 రోజుల పాటు. ఒక రోజు నిన్న అయిపోయిందా, ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నారు, ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. నిన్నటి వరకు మీరు కాలాన్ని ఎలాగ వినియోగించుకుంటున్నారో అద్భుతంగా నేర్చుకున్నారు మీరు. నాకేమీ అర్థం కాలేదు మీరు కాలాన్ని వినియోగించుకోవటం నేర్చుకోవటం వల్ల మీ జీవితాలలో ఏం మార్పులు వచ్చాయో. నాకు తెలిసి ఏం మార్పులు రాలేదు. గత 40-50 సంవత్సరాల నుంచి మీరు ఎలా జీవిస్తున్నారో ఈ రోజు అలాగే జీవించటం మొదలెట్టారు. ఈ క్లాసులు అయిపోయాక కూడా మీరు అలాగే జీవిస్తారు, ఇంకోళ్ళని తిడుతూ ఉంటారు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదని. మీరు ఏదో కష్టపడిపోయి టైం వేస్ట్ చేస్తున్నటువంటి దానిని చాలా గొప్పగా కాలాన్ని వినియోగించుకుంటున్నాం అనేటటువంటి భ్రమతో బుష్ దగ్గర నుంచి క్రమకీటిగా అర్థం చేసుకుంటున్నారు. బుష్ అనుకుంటున్నాడు నేను చాలా బాగా కాలాన్ని వినియోగిస్తున్నాను అని. ఇంకా మీరు ఎంత బాగా వినియోగిస్తున్నారో గురువుల దృష్టిలో అర్థం చేసుకోండి. క్లింబీజ సాధన నేర్చుకున్న తర్వాత, అంటే క్లింబీజ సాధన అంటే ఏంటన్నమాట, మొదటి చరిత్ర దేంట్లో, దుర్గా సప్తశతిలో. తెలియదు మీకు అందులో ఏముందో కూడా. భగవద్గీత యొక్క మొదటి 6 అధ్యాయాలు క్లింబీజ సాధన, ఏముందో కూడా తెలియదు అక్కడ. ఎంత అద్భుతమైనటువంటి నిద్రలో జీవిస్తూ సాధుకును అనుకుంటున్నారు మీరు చూడండి. మరి దీన్ని ఎలాగ మీరు బయటపడతారు, అందుకు ఇది చెప్పేది నేను. కేవలము మీరు బాధపడి విని ఊరుకుంటే లాభం లేదు, ఆ బాధపడిన దాన్ని మీరు సవరించుకుని ఒకళ్లతో ఒకళ్ళు ముందు మాట్లాడుకోవటం నేర్చుకోవాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు దూరం దూరంగా పారిపోవటం కాదు అని చెప్పాను నేను. అన్నిటికంటే చాలా ముఖ్యం ఏంటి అంటే భౌతిక జగత్తులో మనకి ఎలాంటి పరిస్థితులున్నా కూడా అది మనం ఇప్పుడు చేసుకునేటటువంటి ప్రణాళికకి అడ్డు రాకూడదు. నాకు వీలున్నప్పుడు చదువుతాను మాస్టారు, మీకు ఇంకా ప్రపంచంలో వీలు దొరకదు. మానవ జాతికి లాస్ట్ ఆపర్చునిటీ ఇది. మనుషులుగా మీరు జీవిస్తారా లేదా ఇంకొక అపవిత్ర గ్రహంలో మీరు పుడతారా? ఈసారి శరీరం వదిలేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ పృథ్వీ గ్రహం మీద మాత్రం మానవులుగా పుట్టరు. ఆ ప్రశ్న మాత్రం రాదు. మరి దానికి అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది అంటే జ్వాలాకుల మహర్షి యొక్క ఎసోటరిక్ అస్ట్రాలజీ మీరు చదవాలి. ఇప్పుడు చదివేంటే టైం ఉందా? నాకు తెలియదు. మీరు ప్రణాళిక ఎలా వేసుకుంటారో నాకు తెలియదు. ఎంత చదవాలో మీకు మీరు అర్థం చేసుకోండి. ఇదంతా కూడా నేను చెప్పేటటువంటి ఈ అరగంట మీకు కేవలము పుస్తకాల పేరులో సిలబస్ మాత్రమే నేను చెప్తున్నాను. అది మీరు రాత్రి పగలు చదువుకోవాలి. నవరాత్రులలో పరీక్షకి ముందు, ఐఏఎస్ పరీక్షకి, దానికి ఎంతలాగా మీరు చదువుకుంటారో పుస్తకాలు పెట్టుకుని మాకు పొరకెక్కటం లేదు మాస్టారు, చదవటం లేదు మాస్టారు అనేటటువంటి దద్దమ్మలకి ఇలాగ ఇక్కడ చదువుకోవాలి అని అనిపించకపోవడం చాలా ప్రమాదకరమైనటువంటి రోగ లక్షణం. మీకు నేనేం చేయలేను. నేనది మీకు ఇంకా మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, మీ అమ్మాయి పెళ్లిళ్ళు, మీ అబ్బాయి పెళ్లిళ్ళు నాకు అనవసరం. కానీ దానికి కూడా ఇక్కడ ఏర్పాటు ఉంది అని చెప్పాను నేను. దానికోసం మీరు ఎక్కడికి పారిపోక్కర్లే. అడగండి, అక్కడ ఖచ్చితంగా చేస్తాడు. చేయగలిగేది ఉంటే దాన్ని మార్చగలిగి ప్రపంచ భవిష్యత్తును మార్చగలిగేటటువంటి వ్యక్తులుగా మీరు అవ్వాలి అనుకుంటే మీకు ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా అది అడ్డు రాదు. కానీ కష్టపడగలిగితే, నేర్చుకోగలిగితే. కానీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు. మీకు అర్థం అవటం లేదు. ఈ నవరాత్రి అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా నేను మీకు లభించను. టైం ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా టైం. నాకేం తెలుసు ఏం జరుగుతుందో. మనుషులు ఏం చేస్తారో గురువులకి అర్థం కాకుండా పోయింది. మహాభారత యుద్ధం వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడికి హితబోధం చేశాడు మహాభారత యుద్ధం వద్దని. ఎలాంటి వ్యక్తి? అర్జునుడు లాంటి వ్యక్తి. ఇంకా మిమ్మల్ని నుంచి ఏం ఆశిస్తాం మేము? అర్జునుడు లాంటి తపశ్శాలి పుట్టిన దగ్గర నుంచి కూడా కేవలము ఆ మహాభారత యుద్ధానికి లైన్ లో వేయబడినటువంటి వ్యక్తి. నాకు ఎందుకు యుద్ధం అన్నాడు. ఇంకా మీ నుంచి ఏం ఆశిస్తారు గురువులు అంచేత? మీ నుంచి ఏదో అద్భుతాలు మాత్రం ఆశించటం లేదు. కానీ అవగాహన అయిందా మీకు? ఒక్కొక్క రోజు వెళ్ళిపోతూ ఉంటే ఇంకో రోజు గడిచిపోయింది, మేమేమి నేర్చుకోలేకపోయాము అనేటటువంటిది కూడా అర్థం కావటం లేదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ. మీరు పాండవులా? నా కోరికలు తీర్చుకోవాలనుకునేటటువంటి గుడ్డివాళ్ళ. మీరు మీరు ఎవరో మీరు నిర్ణయించుకోండి, నేనేం చెప్పను. నేను ఆ శ్లోకం అర్థం అది మామకాహ పాండవ. ధృతరాష్ట్రుడు యొక్క గుడ్డితనము. మీరు అంతకంటే గొప్పగా జీవిస్తున్నారనే ముందు అపోహ వదిలితే లైన్లో పడతారు. మీరు మీకు చాలా పెద్ద అపోహ ఉంది. మీరు చాలా సవ్యమైనటువంటి మార్గంలో జీవిస్తున్నామని ఏమి సవ్యమైనటువంటి మార్గం మీకు తెలియలేదు. తెలిస్తే ఇలా ఉండలేం మనం. మీకు ఆ వేడి తెలిస్తే, మంటెత్తితే వేడి నీళ్లుగా ఉన్నాయని విషయం తెలిస్తే పారిపోతాం అక్కడి నుంచి. పారిపోవటం లేదు. మీరు ఇంకా 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 అదే కావాలి అని అడుగుతూ మా బాధ మీకు అర్థం లేదంటున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఏ ఏరియాలో ఉన్నారు మీరు? చెప్పులు కుట్టుకునేటటువంటి రైతాస్ దగ్గర నుంచి, మీరాబాయి లాంటి యువరాణి దగ్గర నుంచి, తులసీదాసు లాంటి రామభక్తుడి దగ్గర నుంచి, సక్కుబాయి లాంటి కృష్ణ భక్తురాలు దగ్గర నుంచి, చివట అమ్మ లాంటి కూరలు అమ్ముకునే ఆవిడ దగ్గర నుంచి, వీళ్ళందరూ కూడా ధర్మక్షేత్రంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులే. చేత మాకేం డబ్బులు లేవు కదండి, మాకేం ఇది లేదు కదండి, ఏం అక్కర్లే. ధర్మక్షేత్రంలో జీవించడానికి ఏ అర్హత అక్కర్లేదు. కనీసము దీని మీద అసహ్యం మీకు ఏర్పడితే చాలు. ఆ గుడ్డితనం మీరు పోగొట్టుకోగలిగితే చాలు. ప్లస్ యుద్ధం చేయడానికి రెడీ అవ్వాలి. మీరు రెండు పార్టీల్లోనూ యుద్ధం చేయడానికి మీరు ప్రిపేర్ గా లేరు. అది మీరు అర్థం చేసుకోండి. భగవద్గీత గురించి నేను ఎందుకు చెప్తున్నానని, కురుక్షేత్రంలో కూడా మిగతా వ్యక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎంత కష్టపడతారో ఆ కష్టము మీరు పడలేరు. ఓ నాస్తికుడు కాని, ఓ బిజినెస్ మ్యాన్ కాని, ఓ సైంటిస్ట్ కాని, ఓ పొలిటీషియన్ కాని, ఓ గుండా కాని, నా కోరికలు తీర్చుకోవటానికి మీరేంటి భగవంతుడి మీద భారం పడేసి, గురువు మీద భారం పడేసి, ఆ గురువు నాకేమీ చేయలేదే అనేటటువంటి నిర్వీర్యమైనటువంటి నపంసక స్థితిని భక్తి అనుకుంటున్నారు మీరు. అది భక్తి కాదు. అది రైతా తప్ప నేను దాని గురించి చర్చించడంలే. నేను ఇక్కడ ఏం చెప్తున్నానో అన్నది మీకు అర్థమవుతే అది చాలా ఇంపార్టెంట్. నా కోరికలు, నా వాళ్ళు, నా జీవితము స్వస్తి పలకండి. దానికి ఎన్ని వేల జన్మలెత్తినా ఇక్కడ నుంచి మీరు బయటపడరు, ఇదే ఉంటుంది మీకు. ఇది మారదు ఎప్పుడు కూడా. అమ్మాయికి పెళ్లి కాలేదు అన్న దాని నుంచి స్టార్ట్ చేసి, పిల్లలు పుట్టలేదు అన్న దాని దగ్గర నుంచి స్టార్ట్ చేసి, వాంతులు అజీర్తి అవుతోంది బాబుకి అని చెప్పి, దాని తర్వాత వాడికి చదువు రావటం లేదని ఏడుస్తూ, మళ్ళా వాడికి ఉద్యోగం దొరకలేదు, పెళ్లిళ్ళు లేదు అని ఏడుస్తూ, మళ్లీ అలాగే చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. కాదు నాకు ఆ చక్రమే కావాలి, మీ ఇష్టం అది. కానీ ఆ చక్రానికి మీరు స్వస్తి పలకకపోతే వీటికి లాభం లేదు, ఈ సాధనాత్మకమైనటువంటి దృష్టికి లాభం లేదు. అది ఆ మొదటి శ్లోకము, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకురువత సంజయ. మరి వీటికి ఏమవ్వాలి? ఇంకా మీకు అర్థం అవటం మొదలెడితే ఈ సాంఖ్యయోగం అర్థం అవ్వాలి. భగవద్గీత యొక్క మొత్తము 2వ అధ్యాయం ఈ సాంఖ్యయోగమే. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని. ఇంకా ఈ శరీరం మీద ఎన్నాళ్ళు ఈ మోహము మీకు? గురువుల యొక్క కార్యక్రమానికి అలసి సొలసి పడిపోతే పడిపోనివ్వండి, మంచి శరీరంతో యుద్ధం చేద్దాం. ఈ రోగగ్రస్తమైనటువంటి శరీరం ఎందుకు మనకి? బుద్ధిహీనమైనటువంటి శరీరం ఎందుకు? ఈ జీన్స్ పనికిరావు కదా. అంటే ఆత్మహత్య చేసేసుకోవాలా? అవుతే నీ చేతుల్లోకి తీసుకోమని ఎవడన్నాడు? ఏం చేయాలి? 3వ అధ్యాయంలో చెప్తాడు, కర్మయోగంలో చెప్తాడు ఏం చెయ్యాలో. యజ్ఞదాతరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడైనటువంటి గురువులు ఏవి ఆచరించారో దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళు ఎలా ఆచరించమని చెప్పారో అలా జీవించండి. వాళ్ళని మీ కోరికలు తీర్చమని మాత్రం అడగండి. ఇంచేత ఆటోమేటిక్ గా మీ కోరికలు తీరుతాయి. కలెక్టర్ దగ్గర వాడు కార్ డ్రైవర్ అయినా వాడికి కావాల్సినవన్నీ ఇస్తారు. వాడే అడగక్కర్లే ఎవరిని, వాడు కలెక్టర్ అవ్వక్కర్లే. కలెక్టర్ దగ్గర కార్ డ్రైవర్ అయినా చాలు, వాడి దగ్గర వాచ్మెన్ అయినా చాలు, వాడి దగ్గర ఉన్నటువంటి క్లర్క్ అయినా చాలు, వాడి పనులన్నీ చేసి పెడతారు అందరూ కూడా. మళ్ళీ పరుగు పరుగున వచ్చి చేసి పెడతారు. యజ్ఞ దాశరథి శ్రేష్ఠ, ఆ శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏది ఆచరిస్తాడు? ఆచరించడానికి ప్రిన్సిపల్ ఏంటి? సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం మేషవో స్త్విష్ట కామతు. యజ్ఞ ప్రక్రియ మీరు అర్థం చేసుకోండి. ఆ యజ్ఞ ప్రక్రియ, ఆ శ్వాస యొక్క ప్రక్రియ మీకు అర్థమైపోతే మీ కోరికలన్నీ తీరిపోతాయి. ఏ కోరిక అయినా తీరుతుందా? తీరుతుంది. రావణాసురుడు వాళ్ళకి కూడా అన్ని కోరికలు తీరే. కానీ ఆ కోరికల యొక్క వక్ర దృష్టి వల్ల తర్వాత చచ్చారు వాళ్ళు, అది వేరే విషయం. తీరకపోవటం అంటే ఏం జరగదు మీకు, ఏ కోరిక ఉన్నా కూడా. యజ్ఞ ప్రక్రియ కనుక మీకు తెలిస్తే, 3 స్టెప్స్ అర్థమయ్యాయి కదా. ధర్మక్షేత్రంలో ఉన్నారా మీరు? కురుక్షేత్రంలో గుడ్డిగా జీవిస్తున్నారా? ఖచ్చితంగా మీరు గుడ్డిగానే జీవిస్తున్నారు. ఏం చేయంటే మీకు ప్రణాళిక అర్థం కాలేదు కనుక. ప్రణాళిక ఎప్పుడు అర్థం అవుతుంది? సాంఖ్యయోగం మీకు అర్థం అవుతుంది. సాంఖ్యయోగమే ఇక్కడ రాసి చెప్పబడి ఉంది. ఇందులో ఈ పట్టిక అసలు రాసుకుని మన దగ్గర పెట్టుకుందామని ఎంతమందికి తచ్చిందో నాకు తెలియదు. సాంఖ్యయోగం నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకోవాలి? కర్మయోగం నేర్చుకోవాలి. కర్మయోగానికి బేసిస్ ఏంటి? సివివి బ్లావెట్స్ కి కావచ్చు, రామకృష్ణ పరమహంస శారదా మాత కావచ్చు, లారీ మహాశయ. ఇందులో ఏ ప్రణాళికకి అనుగుణ్యంగా మీరు జీవిస్తున్నామని చెప్పగలరు మీరు? గురుసత్తా బొమ్మలు వేసుకున్నారు, దాని గురించి చెప్పుకుంటున్నారు. మీలో మీరు ఈ నవరాత్రికి ఇన్ని సంవత్సరాల బట్టి వింటున్నటువంటి మీరు, నేను ఈ కర్మయోగిని, ఈ గురువులు చెప్పినటువంటి విధానంలో నేను జీవిస్తున్నాను, నాకు అర్థమైనా అర్థమైపోయినా నేను చెప్పగలరు మీరు? అర్థమవుతున్న ఎలాంటి తుచ్చమైనటువంటి బతుకులో మనవి, ఎంత అర్ధరహితంగా మనం జీవిస్తున్నాం. భక్తులు అనేటటువంటి వ్యక్తులు చెప్పగలరా? మీరు చెప్పండి, నాకు తెలియదు మీరు చేస్తున్నారేమో. నాకు తెలిసి మీరు చేయటం లేదు, నాకు తెలియాల్సిన రూలే ఉంది. మీరు చెప్పగలరా, ఇదిగో ఇది సీవీవీ ప్రణాళిక ప్రకారం నేను కనీసం అన్నం తిన్న తర్వాత నేను తిన్నటువంటి ఆహారం 10 మందికి వెళ్లాలని ఈనాటి వరకు క్రమం తప్పకుండా సంవత్సరాల తరబడి చేయగలుగుతున్నాను. ఒక చిన్న ఆచరణ చేయలేకపోతున్నాం. ఎంత మానసిక భ్రష్టతో మీకు అర్థమైందా, ఎంత గొప్పగా మీరు అనుకుంటున్నారో. మీరు చేసేదంతా కూడా మానసిక వ్యభిచారమే. ఇంతకంటే మీకు నచ్చింది చేస్తున్నారు. మీరు గురువులు చెప్పింది మీ ఆచారంలో లేదు, మీకు అది అర్థం అవ్వాలి. మీకు అది అర్థం అవుతే తప్ప శక్తి సంపాదన శిబిరము నిర్వీర్యం అయిపోతుంది.
కర్మయోగములో ఆ 6 గురువుల యొక్క ప్రణాళికలో నేను కోరుకునేది ఏంటి, 6 గురువుల యొక్క ప్రణాళిక కలిసి చేద్దాం. అందులో ఏ గురువు యొక్క ప్రణాళికకి మీరు ఓటు వేశారు? నిరంతరము నేను గాయత్రి రెగ్యులర్ గా చేస్తున్నాను అని ఒకటి చెప్పగలరా? రెగ్యులర్ గా 1980 నుంచి నాతో ఉన్నారు. మేము ఒక్కరోజు కూడా వదలలేదు. గురువుగారు ఏం చెప్పారు? ఆయన గురువుగారు ఆయనకు దీక్షిచ్చారట, మదన్ మోహన్ మాలవ్య. నాయన గాయత్రి కామధేను కల్పవృక్షము పరిశవేది. ఎవరికి? ఎవరికి కామధేను కల్పవృక్షం పరిశవేది? అందరికీనా? ఎవరికి? బ్రాహ్మణత్వము ఉన్నటువంటి వ్యక్తులకి. ఏంటి బ్రాహ్మణత్వం అంటే? అపరిగ్రహము అయాచక వ్రతము ఉన్నటువంటి వాళ్లకి గాయత్రి కామధేను కల్పవృక్షము. రోజుకి 5 మాలలు చేసుకుని ఆయన ఈ మానసిక స్థితితో అంతే. అప్పుడు ఆయన మదన్ మోహన్ మాలవ్యకి ఒక దీక్ష ఒక మాట ఇచ్చట, ఏ రోజు నేను గాయత్రి చేసుకోను ఆ రోజు నేను ఆహారం తీసుకోను అని. ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు ఆహారం తీసుకోవటం మానలేదు అని 1985 ఆయన చెప్పాడు, 40 సంవత్సరాల తర్వాత. అంటే ఆయన ఏం చేసినట్టు? ప్రతిరోజు. మరి మీరు రెగ్యులర్ గా ఒక వారం పాటు నేను క్రమం తప్పకుండా ఓ 1 వారం రోజులు చేయగలిగాను సార్ అని ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? ఒక్కరోజు కూడా మానకుండా 7 రోజుల పాటు. ఏం కర్మయోగం ఆచరిస్తున్నట్టు, ఏం భక్తులు మీరు? కాని కోరికలో, కబుర్లో, గురువుల మీద నిందలో నేను మీ భక్తుణ్ణి సార్. ఆలోచించుకోండి, అర్హత ఉన్నదా మనకి అసలు గురువుల యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని అడగటానికి? మీకు వీలున్నప్పుడు మీరు చేసేటటువంటి పనులకి గురు భక్తి అనేటటువంటి పేరు పెట్టుకోకండి. ముందు అది అర్థం చేసుకోండి. అది నేను చెప్పేది, మీకు వీలున్నప్పుడు కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉండొచ్చు అంటారు, మీకు వీలున్నప్పుడు ఎవరికో ఏదో చెప్తారు, అది మానసిక వ్యభిచారమే. ఇంకోడు నావెల్స్ చదువుతాడు, నువ్వు ఇది చేస్తున్నావు, ఇంచంటే నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కనుక. నీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నది గురు భక్తి అనే పేరు ఎందుకు చెప్తున్నావు? ఆయన చెప్పినట్టు చేయటం లేదు కదా. అర్థమవుతుందా కర్మయోగం అంటే ఏమిటో? నెక్స్ట్ కర్మయోగం తర్వాత జ్ఞానయోగం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అమవ్యం అని సూర్యకిరణ విజ్ఞానాన్ని నేర్చుకోండి. మొత్తము బయోకెమిస్ట్రీకి ఆధారము. రాబోయేటటువంటి ప్రపంచ చరిత్ర ఈ సూర్యకిరణ విజ్ఞానం మారుస్తుంది అని ఒక సైన్స్ బాబు అంటే కూడా. ఏం నేర్చుకున్నారు సూర్యకిరణ విజ్ఞానం గురించి? నాకు ఖచ్చితంగా ఇది తెలుసు సూర్యకిరణ విజ్ఞానం గురించి, ఇది ఇది చేస్తే ఇది వస్తుంది, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే నీరు ఏర్పడుతుంది. చేయలేకపోవచ్చు. చాలా మంది కెమిస్ట్రీ స్టూడెంట్స్ నాతో కలుపుకుని ఒక సిలిండర్ లో హైడ్రోజన్ ఇంకో సిలిండర్ లో ఆక్సిజన్ నాకు ఇస్తే నేను దాన్ని నీరుగా మార్చలేను, నాకు చేత కాదండి, దాన్ని చాలా తతంగా ఉంది. కానీ నేను దాన్ని మార్చలేను, దానికి చాలా తతంగా ఉందని నాకు తెలుసు. కనీసం ఆ మాత్రమేనా మీకు సూర్యకిరణాల గురించి తెలుసా? ఎన్నేళ్ల బట్టి మనం చదువుకుంటున్నాం దీని గురించి. సకాలేన మహత యోగో నష్ట పరంతప. ఈ యోగము కాలక్రమంలో అంతరించిపోయింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యం. ఈ అధర్మము ఈ అజ్ఞానాంధకారము ప్రజ్వలినప్పుడు నా అంతట నేనే ఆవిర్భవిస్తాను. ఆవిర్భవించి ఆయన ముత్తుకుంటూ ఉంటే వినేవాడు నాథుడు లేడు. వచ్చిన తమాషా అది. ఎప్పుడు ఆవిర్భవించాడు? ప్రతి గురువు కూడా ఆ సూర్యకిరణం యొక్క రిఫ్లెక్షనే, ఆ ధ్యానియే, ఆ యోగం చెప్పేటటువంటి వాడే. వాడు సూఫీ సెయింట్ కావచ్చు, పెర్షియన్ సెయింట్ కావచ్చు, బుద్ధిస్ట్ సెయింట్ కావచ్చు, ఇదేమీ తెలియనటువంటి ఒక మహాత్ముడు కావచ్చు, ఏ పేరు ఊరు లేకుండా. కాని ఎక్కడ ఎక్కడ విభూతి ఉంటుందో, ఎక్కడ ఎక్కడ మహిమ ఉంటుందో, ఎక్కడ ఎక్కడ మామూలు వ్యక్తి కంటే భిన్నముగా ఒక వ్యక్తి ఆచరిస్తాడు, వాడు గుండె అయినా కావచ్చు, ఖచ్చితంగా వాడు సూర్యుడు యొక్క కిరణమే. వాడు ఖచ్చితంగా ఏ సూర్యుడు యొక్క కిరణం వాడు? ఓ గుండా చెప్పగలరా మీరు? ఓ స్మగ్లరు, ఓ గుండా, ఏ సూర్యకిరణం యొక్క రిఫ్లెక్షన్ వాడు? మొదటి కిరణం సంకల్పం. నేను తంతాను అంటాడు, తంతాడు వాడు. నువ్వు చంపేస్తావు, చంపే. ప్రతి గుండాకి తెలుసు వాడు ఇంకోటి చేతిలో చస్తాడని తెలియదా వాడికి? గ్యారంటీగా గుండా యొక్క బతుకు ఏంటి అంటే గ్యారంటీగా ఇంకో గుండా చేతిలో చస్తాడు వాడు. అయినా వాడికి ఏముండదు. ఇచ్చాడంటే సంకల్ప శక్తి అంత తీవ్రంగా ఉంది. మన సంకల్పం ఎలా ఉందంటే ఏదో ఒకటి మాస్టర్ జరిగిపోతే చాలు. ఈ రోజు గడిచిపోయి ఉండి మీకు ఎందుకు ఇంత గొడవ పెడతారు మీరు? అసలు 20 ఏళ్ల బట్టి చెప్తున్నారు కదా, మళ్ళా మాకు చెప్పాలి, మాకు అర్థమైపోయి మీరు తర్వాత తిట్టబోయి తిట్టు నేను చెప్పగలనంటారు మీరు కావాలంటే. ఏం అర్థం అవుతుందని శక్తి సముపార్జన శిబిరం అంటాం. ఒక అవగాహన అయినా వస్తోంది, అసలు ఈ విద్య చెప్పబడుతున్నది. ఇది జ్ఞాన యోగము, సూర్యకిరణ విజ్ఞానము. ఈ సూర్యకిరణ విజ్ఞానము తెలిస్తేనే రాబోయేటువంటి చాక్షుషీ మన్వంతరాలు వస్తాయి. వైవస్వత మనువు తర్వాత వచ్చేటటువంటి ప్రతి మనువు పేరు వెనకాతలా చాక్షుషి అని కలుస్తుంది. అదైనా తెలుసా మీకు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమీ వివస్వాన్ మనవే ప్రావ. ఈ మనువు యొక్క చరిత్రలు, సూర్యకిరణాల యొక్క చరిత్రలు, అంధకారంలో ఉన్నటువంటి 7 సూర్యకిరణాలు, చాక్షుషీ విద్య ఉన్నటువంటి 7 సూర్యకిరణాలు, మొత్తం 14 మన్వంతరాలు వస్తాయి మనకి. ఇదంతా భగవద్గీత 4వ అధ్యాయంలో ఉన్నదే, నేనేం కొత్తగా కల్పించేది చెప్పటం లేదు. 20 ఏళ్ల బట్టి భగవద్గీత చదవండి, మరోలా ఆలుస్తూ ఉంటే భగవద్గీత నేర్చుకోలేకపోతున్నారు. పోనీ మీరు నేర్పండి, మేము నేర్చుకుంటామని రాలేకపోతున్నారు. నేను సిలబస్ గా ఈసారి నవరాత్రికి ఇన్విటేషన్ ఇవ్వలేదు, నేర్పుతాను అని అన్నది. ఏంటంటే 20 ఏళ్ల బట్టి నేను నేర్పినా ఇదే రియాక్షన్. కనీసం ఇప్పుడు ఇది అక్కడ ఉన్నటువంటి విద్య, మీకు ఆ దమ్ముంటే నేర్చుకోండి, నేర్పడానికి రెడీగా ఉన్నాను. రాత్రి 1 గంటకు వచ్చిన ఇప్పుడు అదే మాట అంటున్నాను నేను. ఇది విద్య నేర్చుకోవటానికి వస్తే, కబుర్లు చెప్పడానికి వస్తే మాత్రం నేను ఒప్పుకోను. ప్లస్ మీరు ఇంకోటి కూడా నేర్చుకోండి, నిజంగా మీరు ఆ విద్య నేర్చుకోవటానికే వస్తే నేను గేట్ దగ్గరే మీకు ఎదురవుతాను. రాత్రి 1 గంటకు వచ్చినా మీరు మళ్ళా నాకేం ఫోన్ నేను చేయక్కర్లేదు. రుతులే మీకు అపోహ కనుక నన్ను నిద్ర లేప, నన్నేమి మీరు నిద్ర లేపక్కర్లే, మీరు ఖచ్చితంగా ఇది నేర్చుకోవటానికి వస్తే నేను మీకు ఎదురేగుతాను. ఇదేంటి ఇంత చేస్తే? భగవద్గీత యొక్క 4వ అధ్యాయం జ్ఞాన యోగము. ఆ జ్ఞాన యోగంలో ద్రవ్య యజ్ఞ, స్తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, స్తధాపరే. దాని తర్వాత ప్రాణాయామం గురించి చెప్తాడు వాడు, ప్రాణాయామ యజ్ఞాల గురించి చెప్తాడు. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విద్య ఇది. 4వ అధ్యాయం తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? కర్మ సన్యాస యోగానికి వెళ్తారు మీరు. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో యాక్షన్లు తగ్గుతాయి. చోట పడుతుంది, విసురుకోవాలి, విసురుగర పెట్టి విసురుకుంటూ ఉంటాడు. ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకునేటటువంటి జ్ఞానం ఉంటే విసురుకోక్కర్లేదు, స్విచ్ నొక్కితే ఆ పని జరిగిపోతూ ఉంటుంది. కర్మ సన్యాస యోగం అంటే అది. కర్మ సన్యాస యోగం అంటే కర్మను వదిలేయటం కాదు, జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం వల్ల కర్మ చేయవలసినటువంటి అవసరాన్ని మీరు తప్పించుకుంటారు. ఇది చేసుకున్న తర్వాత మీరు 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో ధ్యానంలోకి ప్రవేశిస్తారు. ఈ విధమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ క్లీన్ బీజ సాధన. ఏం చేశారు క్లీన్ బీజ సాధన? 3 రోజులు చాలా బిజీగా ఉన్నాం మాస్టర్. ఉందండి బిజీగా, అది ఇఫ్ యూ థింక్ యూ డిజర్వ్ దట్ బిజీనెస్ ఇట్స్ ఓకే. దాని తర్వాత శ్రీం బీజ సాధన. ఈ బ్యాక్గ్రౌండ్ చేసుకుంటూ, చేసేశాక కాదు చేసుకుంటూ, జ్ఞానము విజ్ఞానము 7వ అధ్యాయం ఎక్కడొస్తుంది ఆ జ్ఞాన విజ్ఞానము? వెతుక్కోండి 7వ అధ్యాయంలో ఏ శ్లోకం గురించి ఉందో, ఏ శ్లోకములో దీని గురించి చెప్పాడు, దేని గురించి చెప్పాడు? జ్ఞానాన్ని విజ్ఞానముగా ఎలా మార్చగలరు? ఏంటి జ్ఞానానికి విజ్ఞానానికి తేడా? సైన్స్ కి టెక్నాలజీకి ఉన్నటువంటి తేడా మొత్తం చెప్పాడు. అది సూర్యుడు యొక్క 7వ కిరణం, ఆర్గనైజేషన్, అది వ్యవస్థీకృతం. ఏం ఆర్గనైజ్ చేసుకుంటున్నారు మీ కాలాన్ని? ఒక టైం టేబుల్ వేసుకుని, టైం టేబుల్ ప్రకారం ఆచరించమని మీ ఇళ్లలో కాకుండా ఆశ్రమానికి ఒక టైం టేబుల్ కావాలంటే వేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ఏం ఆధ్యాత్మికత? అది గురువులు చెప్తున్నది. ఇక్కడే కాదు ప్రతి చోట ఇదే రోగం. ఆశ్రమం ఉంది అంటే టైం వేస్ట్, అడుక్కు తింటాం, వీధిలో వాడు ఇచ్చిన డబ్బుని వీడు జలసాలు చేయటం. మరి అది కుదరదు కదా, సప్తఋషి ఆశ్రమంలో అసలు కుదరదు. కానీ ఇది మీరు నేర్చుకోవాలని నేర్చుకుంటే కదా, సూర్యుడు యొక్క 7 కిరణాలకి భగవద్గీత యొక్క మొదటి 6 అధ్యాయాలకి కావలసినటువంటి గురు పరంపర ఇక్కడ పెట్టబడి ఉన్నది. మీరు ఆ విధమైనటువంటి ఆచరణ చేయగలగాలి. ఆ ఆచరణ చేసిన తర్వాత మీరు 7వ అధ్యాయంలో ప్రవేశిస్తారు ఆర్గనైజేషన్ లోకి. జ్ఞానము విజ్ఞానము ఏం చేస్తారు? జ్ఞాన విజ్ఞానము ఏ విధంగా చేస్తారు అంటే దాని తర్వాత వస్తుంది. నాశరహితమైనటువంటి మృత్యుని దాటినటువంటి స్థితికి మీరు చేరుకుంటారు. అప్పుడు అమృతత్వ ప్రాప్తి అప్పుడు వస్తుంది మీకు. 8వ అధ్యాయంలో వస్తుంది మీకు. ఎక్కడొస్తుంది ఆ అమృతత్వ ప్రాప్తి మీకు? ఎలా వస్తుంది? ఏ వనరుల్ని ఉపయోగించుకుంటే వస్తుంది? చదవండి భగవద్గీత 8వ అధ్యాయం, మీకు తెలుస్తుంది. అక్కడ 2 చెప్పాడు. అక్కడ ధూమో రాత్రి తథా కృష్ణ. ధూమ అంటే పొగ, రాత్రి అంటే చీకటి. ఆ రాత్రి సూక్తము అని దుర్గా సప్తశతిలో వస్తుంది, దేవిని చెప్పుకుంటూ. ఆ రాత్రి సూక్తానికి 8వ అధ్యాయానికి లింక్ మళ్ళా నేను చేసుకుని చెప్తే మీకు ఏది లాభం లేదు. మీకు ఈ అవగాహన ఉండి నేర్చుకోవటానికి మీరు ఎలా ప్రణాళికలు వేసుకుంటారు అని నేను అడుగుతున్నా. ఇదంతా కూడా చెప్పేది ఎందుకు అంటే, అందుకు ఏమవుతుంది అక్కడ, నిద్రపోతున్నట్ట విష్ణు బ్రహ్మ నాభి నుంచి ఉద్భవించేశాడు. ఎలా సృష్టించాలో తెలీదు. విష్ణు యొక్క చెవిలోంచి ఇద్దరు రాక్షసులు బయలుదేరారు, మధుకైతవులు. వాళ్ళని ఏం చేయాలో అర్థం కాలే. మీకు అలాగే అర్థం కావటంలే. ఇన్ని రకాలుగా చెప్పినా ఆ రాక్షసత్వం ఎలా ఉంది అంటే, ఆ అసురీ శక్తులు ఎలా ఉన్నాయంటే ఏం చేయాలో అర్థం అవటంలే. కానీ ఏం చెయ్యాలో చెప్తున్నా కదా. ఇదయ్యా బాబు మీరు నేర్చుకోవాల్సింది. ఇంకా మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాలని పట్టించుకోకండి. ఇప్పుడు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అక్కడ లెక్చర్ అడుగుతాడా మీరు టిఫిన్ తిన్నారా లేదా అని? అడిగాడా మిమ్మల్ని ఎవరైనా, ఏ టీచర్ అయినా ఎప్పుడైనా ఏం టిఫిన్ తిన్నారని అడుగుతాడా? స్కూల్కి ఫీజు ఎక్కడి నుంచి తెస్తావని అడిగాడా? పుస్తకాలు ఎలా కొంటావు, నీ దగ్గర డబ్బుంది అని అడిగాడా? ఫీజు కట్టేవా అని అడిగాడా? ఇవంతా చెయ్యాలా అక్కర్లేదా? అది ఆర్గనైజ్ చేయడానికి తలప్రాణం తోకొస్తోంది ఆశ్రమాలలో, ఎందుకు పనికిరానటువంటి జీవిత విధానానికి. అది చాలా గొప్పది అనుకుంటున్నారు. అసలు అదేంటంటే సహజంగా ఏర్పడాలి అసలు ఆ వనరులు, అవగాహన అంటూ ఉంటే. అది చేసుకోలేక చచ్చిపోతున్నాం మనం ఇక్కడ. అది చాలా గొప్పది అనుకుంటున్నాం. ఒకళ్ళు మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. నీకు రాదంటే నీకు రాదంటున్నారు. చెవట ఆయన నేనే అంటే పరమ చెవట ఆయన నేనే అని ట్యూటర్ పాడేసుకుంటున్నారు. పాడుకోండి, నాకేం అభ్యంతరం ఏం లేదు. కానీ అసలు ఇది ఆధ్యాత్మికత కానీ కాదు. అసలు ఇది ఆధ్యాత్మికత యొక్క పెరిఫరీ కూడా కాదు. అసలు అది ఇవంతా చాలా సహజంగా జరిగిపోయేటటువంటి పరిస్థితులు. అది అష్ట వసువుల యొక్క చరిత్ర 8వ అధ్యాయం చెప్తుంది మీకు. అటు భీష్ముడు 8వ వాడు, ఇటు కృష్ణుడు 8వ వాడు. కృష్ణుడు యొక్క 8వ కిరణం ఏమిటి? భీష్ముడు యొక్క 8వ కిరణం ఏమిటి? ధూమో రాత్రి తథా కృష్ణ. ఇక్కడ అగ్ని జ్యోతి అహహ శుక్ల. అగ్ని విద్య స్టార్టింగ్. అసలు ఇంకా ఇంత చేస్తే అగ్ని స్టార్టింగ్ ఇంత చేసి, అగ్ని తర్వాత ఏమేం కావాలి మనకి? జ్యోతి జ్యోతి తర్వాత తర్వాత శుక్ల. మరి కృష్ణపక్షము శుక్లపక్షము ఏమిటి గందరగోళాలంతా? ప్రకృతిలో నిరంతరం జరిగేవి ఇవంతా కూడా. మీకు అవగాహన లేకపోవచ్చు దానికి. ప్రకృతి ఏం చేస్తుంది? ఇది ఎప్పుడైతే మీకు అర్థం అవుతుందో అప్పుడు 9వ అధ్యాయంలోకి ప్రవేశిస్తారు. అదేంటది? రాజ విద్య, రాజగుహ్యం. ఏం చెప్తాడు అక్కడ? స్త్రీయో వైశ్య స్తర శూద్ర. స్త్రీలు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, పాపులు కావచ్చు, వాళ్లకు కూడా ఈ జ్ఞానము తప్పనిసరిగా లభించవచ్చు. అపిచే సుదరాచారో భజతే మామన్యభా సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థాన్ని కృష్ణుడు పాప ఏడుస్తాడు. ఏడ్చుకో, నీ ఏడుపు నాకెందుకు? ముందు నా అమ్మాయికి పెళ్ళయిందా లేదా, నా కూతురికి పెళ్ళయిందా లేదా, నా పాపకి తిండి వచ్చిందా లేదా, నా మూడు ఆరోగ్యం బాగుందా లేదా, నాకు రావాల్సినటువంటి డబ్బులు వస్తున్నాయా లేదా, ఇదే తప్ప అసలు. 9వ అధ్యాయం ఇది. అపిచే సుదురాచారో భజతే మా మనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవతితోయ క్షిప్రం భవతి ధర్మాత్మ. తొందరగా వాడు లైన్ లో పడిపోతాడు, ఇది అర్థం అవుతేవాడు అని గ్యారంటీ ఇస్తున్నాడు. ఇంకా కరెక్ట్ అయినటువంటి మార్గంలో ఉన్నాడు వాడు అని. అంటే ఈ 8 స్టెప్లు అయ్యాక 9th స్టెప్ అది. అది అయ్యాక ఏమవుతుంది? విభూతి యోగం ఉంది. విభూతి యోగం తర్వాత విశ్వరూపం ఉంది. వన్ వరల్డ్ వన్ రిలిజియన్ వన్ లాంగ్వేజ్ అనేటటువంటి మాట ఉచ్చరించడానికైనా అప్పుడు అర్హత ఉంటుంది మనకి. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము. ఇంత చేస్తే శ్రీంబీజ సాధనది. 7, 8, 9, 10, 11, 12 ఈ 6 అధ్యాయాలు. రోజుకి 2 అధ్యాయాలు చొప్పున మీరు ఈ 3 రోజుల్లో చదవాలి. ఇవాళ నుంచి అది ఎప్పుడు చదవగలరేది? మొదటి నుంచి చదివి ఉంటే. ఈ విషయాలు మాకు ఎప్పుడు చెప్పలేదు మాస్టర్. నిజంగా ఎప్పుడు చెప్పలేదా ఈ విషయాలు? నేను మీరు ఎప్పుడు వినలేదా? ఇది విన్నారు కదా. మరి ఏం చేశారు? మరి ఏం చేశారు అని ఏడుస్తూ కూర్చోకుండా ఇప్పుడైనా లైన్ లో పడండి. ఎలా చేస్తారో నాకు తెలియదు. అంటే మీరు అవకాశాన్ని కోల్పోయి కోల్పోయి మనకి ఎప్పుడు అలవాటు ఏంటంటే వాడు వెళ్ళిపోయాక వాడికి సమాధులు కడతాం. ఆ సమాధుల వల్ల నిజంగా మీరేమీ నేర్చుకోలేరు. మీ మానసిక వ్యభిచారానికి అవి దేవాలయాలు, క్షేత్రాలు అవుతాయి తప్ప సిద్ధిసాయి ఏం చెప్పదలుచుకున్నాడు? ఆయన సమాధి మీకు నేర్పలేదు. ఆయన బతికుండగానే నేర్పలేదు. ఆయన సమాధి ఏం నేర్పుతుంది మీకు? ఎలా అనుకుంటారని నేర్పుతుందని? ఆ వ్యక్తి బతికున్నప్పుడే మీకు అర్థం కాలే. చచ్చాక వాడు నేర్పుతాడు అని మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? పరావాణిలో చెప్తారు సార్. వైఖరి వాణి అర్థం కాని ప్రబుద్ధులం మనం. పరావాణి నీకు అర్థం అవుతుంది అని ఎందుకు భ్రమలో జీవిస్తున్నాను? కబుర్లు చెప్పొద్దది. మీరు అవగాహన చేసుకోగలిగితే ఈ 6 రోజులైనా మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు ఉపయోగించుకుంటే నెక్స్ట్ నవరాత్రులకి ఉపయోగపడతాయి. కనీసం బేసిక్స్ అర్థం అవుతాయి కదా. మరి టైం ఎక్కడుంది మాస్టర్? అవును, మరి తిండి తినాలి, స్నానం చేయాలి, గడ్డం గీసుకోవాలి, మేకప్ చేసుకోవాలి, జల్లి వేసుకోవాలి, తిండి తినాలి, మళ్ళా భోజనానికి టైం అయిపోతూ ఉంటుంది మధ్యలో. ఈ లోపల ఆఫీసులకి టైం అయిపోతూ ఉంటాయి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు, మరి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన టైం ఏదైనా ఉంటే దీనికి ఉపయోగించుకోండి. నాకేం అబ్జెక్షన్ లేదు. జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర బ్రహ్మ యోగము, రాజ విద్య, రాజగృహ యోగము, విభూతి యోగము, విశ్వరూపము, భక్తి యోగము. ఇది అయిపోయిన తర్వాత చివరి 3 రోజులు వస్తాయి మనకి నవరాత్రులలో. విజయదశమి నాడు జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. దాన్ని పూర్ణాహుతి అంటాం. అప్పుడు లోపల ఏమవ్వాలి? 13, 14, 15, 16, 17, 18 అధ్యాయం చదువుకోవాలి. మరి అది ఎప్పుడు చదువుతారు, ఇది ఎప్పుడు చదువుతారు, దీన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ దానికి కావలసినటువంటి పనులు చేసుకుంటూ ఇదంతా కాకుండా మధ్యన పానకంలో పుడక ఒకటి వచ్చిపడింది అశ్వమేధయజ్ఞం. ఇదంతా చేయటానికే మనకి టైం సరిపోతూ ఉంటే అశ్వమేధయజ్ఞం ఒకటి తెచ్చిపడేశారు వాళ్ళు. కానీ ఎప్పుడు కూడా అదర్ యాక్టివిటీస్ మనకి టైం చాలా ఎక్కువ ఉంటుంది. ఇదంతా మనం చేయలేం కానీ అదర్ యాక్టివిటీ అశ్వమేధ యజ్ఞానికైనా మీకు టైం ఉంటుందేమో, మీరు చూసుకోండి. ఉంటుందేమో, ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్ లో అశ్వమేధం లాంటి అతి చిన్న పనులు చేయటానికి మీకు టైం సరిపోకపోవచ్చు. కానీ చిన్న పనైనా అనింపార్టెంట్ అయినా మీ యొక్క బిజీ షెడ్యూల్లో దానికి ఉపయోగం లేకపోయినా, అంటే అమ్మాయిలకి పెళ్లి చేయాలి, పిల్లలకి చదువు చెప్పించాలి, భర్తలకి వండి పెట్టాలి, భార్యల అలకలు తీర్చాలి, పిల్లలకు కావాల్సినవన్నీ చూసుకోవాలి, ఇవంతా చూసుకున్న తర్వాత ఈ పుడకని కూడా మీరు ఎక్కడైనా కాస్త ఒక టచ్ చేయగలిగితే చూసుకోండి, మీ జీవితాలు మారిపోవచ్చు. కానీ ఎలా మారుతాయి, ఏం మారుతాయి, ఇలా చేస్తే మాత్రం మారవు. అశ్వమేధ యజ్ఞం గురించి మనం మాట్లాడుకుంటూనే చేస్తున్నాం తప్ప ఇన్ని రోజులు బట్టి ఇదిగో ఏ స్టెప్ మేము కాంక్రీట్ గా చేశాము అది లేదు. అంతేత అది ఎంత అద్భుతమైనటువంటి జీవితం మీరు ఆలోచించుకుంటూ, అంత అద్భుతమైనటువంటి జీవితము జీవించగలిగినటువంటి మీకు నా కృతజ్ఞతలు చూపించు. స్వస్తి.